దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మబంధువులారా, ఈరోజు భక్తి ప్రపత్తులతో గురుదేవుల జాండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాము. ఇక ధర్మసభ ఇది. ఈ సభలో ముందుగా బ్రహ్మానందరెడ్డి, శిష్యులు అంబన్న గారు, శిష్యుడు వెంకటేశులు కొన్ని విషయాలు మీకు తెలిపినారు. చివరి అవకాశం గురువు గారికి ఉండే ఉంటుంది మాట్లాడే తీరాలని. ఏం మాట్లాడాలి? భక్తి, భుక్తి కాదు, భక్తి. భక్తి అంటే ఏమిటి? సా పరానురక్తి ఈశ్వరే భక్తి అన్నారు. సా పర అనురక్తి ఈశ్వరే, ఈశ్వరుని మీద, పరమాత్మని మీద, దైవం మీద అనురక్తి ప్రేమ, ఆ పరబ్రహ్మం మీద, ఆ పరమాత్మని మీద, ఆ దేవదేవుని మీద అధికమైన, అమితమైన, నిష్కల్మషమైన ప్రేమ ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అని పిలిచినారు. ఈ భక్తి మనందరకూ కావలసింది. దాన్ని ఒక యోగంగా చెప్పినారు. భక్తి యోగం అంటారు, జ్ఞానయోగం అంటారు, ధ్యానయోగం అంటారు, కర్మయోగం అంటారు, ఏమేమో చెప్పుకుంటూ వస్తారు. గీతాచార్యుడు కూడా బోధించినాడు, వివిధ మత గ్రంథాల్లో భక్తి గురించి చెప్పినారు. అన్ని శాస్త్రాలు చదివేకి మాకు టైం లేదు, ఏమి లేదు, సాధ్యం కాదు. అయితే భక్తి ప్రపత్తులు మాకు అత్యంత అవసరం. ఇవిడంతా ఈ భక్తి సంబంధమైనటువంటివి, వైరాగ్య సంబంధమైనటువంటి విషయాలను మీరు వింటారు, ఇంటికి పోతే మర్చిపోతారు, దాన్ని భద్రంగా దాబెట్టుకోవాలి లోపల. శ్రవణం తర్వాత మననం అంటారు, మననం తర్వాత నిధిధ్యాస, దానిపైన ధ్యాస కావాలి. మనదంతా సోడా వైరాగ్యము అని అంటారు పెద్దోడు. ఆ సోడా తాగేటప్పుడు ఏమో కడుపు ఉబ్బరంగా జోరుగా వస్తుంది, ఆ లోపలుండే సోడా యొక్క పవర్ బయటకు పోయిన తడ చెప్పబడిపోతారు అంటారు అయిపోయారు. ఇప్పుడు వినే వరకు వాళ్ళు జోరుగా ఉంటారు, ఇదే ఇంటికి పోయి ఇంకా ధ్యానం అని చెప్పినారు, ఏమో జపమాలు తిప్పని చెప్పినారు, ఒక గంట మూడు గంటలు కూర్చొనేస్తాను, అయిపోయి ఉపన్యాసం అయింది అయిపోయి. ఇది కాదు, ఇది పటిష్టంగా చెప్పినటువంటి విషయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేదానికి ప్రయత్నం చేయాలి. మూడు రకాల మనుషులు ఉంటారు. ఒక రాజు దర్బారుకు ఒక మూడు బొమ్మలు తీసుకొచ్చినాయంట ఒక ఆయన. తీసుకొచ్చి, రాజా ఇవి మూడు చూసేదానికి ఒకే రీతిగా ఉన్నాయి, దీంట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా, నీ సభలో ఎవరైనా వ్యత్యాసం తెలిపేదానికి సాధ్యమవుతుందా ఎవరికైనా అని అడిగితే రాజు మంత్రి వైపు చూస్తా అంట. మంత్రికి అందిస్తారు అది, మూడు బొమ్మలు ఒకే రీతిగా ఉన్నాయి, ఎత్తు, పొడవు, పొడవు, వెడల్పులు అంతా ఒకే టైప్లో కనబడతాయి. సభికులంతా చూస్తున్నారు, ఏం దీంట్లో వ్యత్యాసం కనబడడం లేదే, ఈయన వింతగా ఏమేమో చెప్తున్నాడు అని. మంత్రి అంటే సామాన్యంగా బుద్ధివంతుడనే అర్థం. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తాడు, ఒక చిన్న గడ్డిపోచను తెప్పిస్తాడు, తెప్పించి ఒక బొమ్మ చెవిలో దూరుస్తాడు, దాన్ని దూర్చుతాడు. ఆ గడ్డిపోచ వేరే చెవిలో నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ చెవిలో వేస్తే ఆ చెవిలో. అప్పుడు అంటాడు మంత్రి, ఈ బొమ్మలో అధమత్వం ఉంది అంటాడు. అంటే ఏమి అంటే, ఇది ఒక టైప్ మనిషి, ఇది ఒక చెవితో వినింది ఇంకో చెవితో విడిచిపెడతాడు వీడు, కాబట్టి అధమం. ఇంకా రెండవ దానిలో మళ్ళా దూరుస్తాడు ఒక చెవుల్లో, ఆ చెవుల్లో దూరిస్తే అది నోట్లో వస్తుంది. అది దీని గురించి ఏం చెప్తారు అంటే, ఇది మధ్యమం. ఏమంటే, చెప్పిన విషయాలను వింటాడు వీడు, విని వాద ప్రతివాదాలతో జీవితం అంతా గడిపేస్తాడు వీడు, ప్రయోజనమేం లేదు. అయితే మొదటి వానికంటే కొంచెం మేలు. వీడు వింటాడు, విడిచిపెడతాడు వాడు, విన్నది ఆ తర్కంతోనో ఏంతోనో గడగడగడాడు వాగుతూ ఉంటాడు వీడు. సరే, ఇంకా మూడవ బొమ్మ చెవిలో దూరుస్తాడు, దూరిస్తే అది బయటికి రానే రాదు, చెవిలో రాదు, నోట్లో రాదు, ఆ లోపల ఉండిపోతుంది. ఇది ఉత్తమం. ఎందుకంటే చెప్పినటువంటి విషయాలను లోపల పెట్టుకున్నాడు, వీడు సాధిస్తాడు, వీడు పర్వాలేదు, ఉత్తమోత్తమైనటువంటి గుణ సంపద వీళ్ళు ఉంది, అది కావాలి. ఇది ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విషయాలను మర్చిపోకూడదు. ఏదైతే మేము ఆచరణ చేసేదానికి సాధ్యమవుతుందో దాన్ని ఆచరణలో పెట్టేదానికి శతవిధాలా ప్రయత్నం చేసి చూడాలి. ఎన్నో ఉపన్యాసాలు వింటున్నాము, ఎన్నో మాటలు వింటున్నాము, ఆచరణ ఎంత ఉంది అంటే శూన్యం. ఆచరణ శూన్యులు కావు. వాక్శూరులు భారతీయులు, ఆచరణ శూరులు కాదు. ఈ ఆచరణ ఇప్పటి పరిస్థితుల్లో అతి ముఖ్యమైనది, మనకు కావలసింది. ఇక భక్తి అన్నాను కదా, పరమాత్ముని మీద అమితంగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రేమనే భక్తి అని పేరు పెట్టినాడు. ఆ ప్రేమ పరమాత్ముని మీద ఉంటే భక్తి అనిపిస్తుంది, అదే ప్రేమ బాహ్య ప్రపంచం మీద, బాహ్య ప్రపంచంలోని వ్యక్తుల మీద, వస్తువుల మీద ఉంటే దానిని రాగము అని అన్నారు, కామము అని పిలిచినారు. అది భక్తి అనిపించుకోదు అక్కడ. అందువల్ల బాహ్య ప్రపంచములో ఉన్నటువంటి వస్తువులపైన, వ్యక్తులపైన ప్రేమను, ఉన్న ప్రేమను మరల్చుకొని పరమాత్మని మీద అదే ప్రేమను మేము పెంపొందింపజేసుకుంటే అది భక్తి అని అనిపించుకుంటుంది. ఎందుకంటే ఇవి అశాశ్వతాలు. వ్యక్తులు శాశ్వతమైనటువంటి వాళ్ళు కారు, వస్తువులు శాశ్వతమైనటువంటివి కావు. దీని మీద ఎక్కువ ప్రేమ వద్దు అని అంటారు. మేము చాలా ప్రేమ ఎవరి మీద పెడతామంటే భార్య బిడ్డల మీద చాలా ప్రేమ. అనుభవకులు ఏమంటారంటే ఇది శాశ్వతమైన ప్రేమ కాదు నాయన, భార్య భర్త మీద, భర్త భార్య మీద ఎక్కువగా ప్రేమ పెట్టుకోకూడదు. ఆలు పిల్లల మోహం ఎంత వరకు తెస్తే తినే వరకు, సచ్చిన ఎనక గుంతకాడ వచ్చే వరకు, మన్ను ముచ్చే వరకు అని అంటాడు స్వామి చెప్తాడు. ఆలు పిల్లల మోహంబు ఎంత వరకు తెస్తే తినే వరకు, సచ్చిన ఎనక గుంతకాడ వచ్చే వరకు, మన్ను ముచ్చే వరకు. ఇదే వెనుక మహాత్ముల చరిత్రలో తులసీదాస్ అన్నటువంటి మహానుభావుడు హిందీ సాహిత్యంలో చాలా అగ్రగణ్యమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. తులసీదాస్ అని పేరైంది. భార్య అంటే చాలా ఇష్టమైన, పూర్వ జీవితాన్ని గురించి చెప్తాను, చాలా ఇష్టం భార్య అంటే. కొంగు పట్టుకుని తిరిగేవాడు, భార్యను విడిచిపెట్టి ఉండేవాడు కాదు ఆయన. ఆమె పుట్టింటికి పోయిందంటే ఓర్చుకునేవాడు కాదు, ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల. అకస్మాత్తుగా ఏమో పనిపడి ఎక్కడో ఊరికి పోయినాడు, భార్య అన్నగారు వచ్చి అర్జెంట్ పని ఉందని పిలుచుకుపోయినారు. తులసీదాస్ గారు ఇంటికి వచ్చి విచారిస్తారు, భార్య పుట్టినింటికి పోయింది అని. ఇంకా ఓర్చుకోలేడు, ఇంకా ఉండలేడు. భార్యను విడిచిపెట్టి రాత్రి ఆలోచన చేసినాడు, ప్రయాణం చేసినాడు. భార్య నామస్మరణ చేసుకుంటూ పోయినాడు. ఈ కాలంలో కూడా ఇట్లా చాలామంది ఉన్నారు భార్య నామస్మరణ చేసేవాళ్ళు. పాపం ఆ కాలంలో తులసీదాసే కాదు, ఈ కాలంలో కూడా చాలామంది ఉన్నారు. అందుకే పెండ్లామంటే బెల్లం అని అనిస్తున్నారు. అమ్మ నాన్న అల్లమంట, పెండ్లామంటే బెల్లం అంట. వీళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు కోపంగా చూస్తున్నారు. అయితే ఉన్న మాట అంటే ఉలికే అబద్ధమా చెప్తున్నానా? లేదు, కొత్తగా పెళ్లి చేసి చూడండి, మరి అమ్మ నాన్న తట్టే చూడరు. అత్త మామ భార్య బావమరదులు వీళ్ళే ఉంటారు, ఇదే లైన్లోనే ఉంటాడు ఆయన. చిన్నప్పటి నుంచి కనీ పెంచి ఏమేమో చేసి ఉంటారు. ఆ బొమ్మ అంటే భార్య వచ్చిన తక్షణం చేంజ్ అవుతారు. ఏమంటే అది సాగుతుందంతే. ఈయన పోయినాడు, తులసీదాస్ పోయినాడు. పాపము రాత్రి ఎక్కడ నీళ్ళు అడ్డమున్నాయి, ఏదో ఒకటి ఉందని చెప్పి, దొరికింది అని చెప్పి అది కర్ర అనుకుంటాడు. దాని మీద పడి ఏమో తిప్పలు పడి ఇంటికి వస్తాడు. రాత్రి 12 గంట ఏంటుంది, మేడ మీద భార్య ఉంది, కింద అత్తమామ ఉన్నారు, ఇది ఏమని చెప్పి అది ఏమో పక్కలో చూస్తాడు. మబ్బులో కనబడదు, చీకటి, ఒక పాము వేలాడుతుంది, పాముని తెలుసుకోడు, పగ్గమనుకుంటాడు, దాన్ని ఎక్కి వెళ్ళిపోతాడు. పోయి తలుపు తడతాడు, భార్య వచ్చి తలుపు తీస్తుంది, చూస్తుంది, ఆశ్చర్యపడుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం కథ అంటే, నేను నడిచి నేను ఉండలేను అని అంటాడు. ఎట్లా వస్తారంటే, ఇట్లా నదిలో వస్తే ఏమో కర్ర దొరికే ఆధారంగా తీసుకొని పక్కలో నా కోసం రెడీగా నీవు, నేను వస్తానని తెలుసు కాబట్టి పగ్గు మిడిసి రెడీ చేసినావు కదా, అది ఎక్కి వచ్చేసినాను. పగ్గు నేనెందుకు ఇడిసిన, ఏం కథ అని ఇప్పుడు దీపం తెచ్చి చూస్తే అప్పుడు పెద్దగా పాము వేలాడుతుంది. అయ్యో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది కదా, అది కొంచెం కాటేసింటి ఏం గ్రహచారం, చూడండి, పాంచ భౌతికమైనటువంటి దేహం ఇది, తుచ్చమైనటువంటి దేహం, పనికిరానటువంటి దేహం. ఈ దేహం మీద ఎంత మమకారము, ఎంత కామం పెట్టినారు, ఎంత ప్రీతిని ఒలగబోస్తున్నారు. ఇదే ప్రేమను గనక మీరు పరమాత్మని మీద త్రిప్పితే జన్మ సార్థకమవుతుంది కదండి. ఇంతే మాట అంటుంది. ఆ మహానుభావంలో పరివర్తన వచ్చేసా, వైరాగ్యం వచ్చేసా. ఒక్క క్షణం ఆలోచన చేసి చూసినాడు, నిజమే నిజమే. భార్యకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఏమండి ఏమండి, నా కళ్ళు నీవే తెరిపిస్తాయి, నీకంటే మించినటువంటి గురువు నాకు ఎవడు దొరకలేదు, నీవే నాకు గురువు అని చెప్తాడు, వెళ్ళిపోతాడు. అటువంటి వైరాగ్యాన్ని సంపాదించి సాధన చేసి ఒక మహత్తరమైన గ్రంథాన్ని రాస్తాడు. అదే రామాయణం. ఉత్తర దేశంలో ఈ రోజుకు ఆ రామాయణకి ఎంత విలువ అంటే ప్రతి దినం ఉదయం చదివే చెబుతారు. తులసీ రామాయణం అనే దాని పేరు. చూడండి, ప్రేమ భగవంతుని మీద మరలి చేసినాడు ఆయన. బాహ్య వస్తువుల మీద లేదు. మేమనుకుంటాము భార్యకు భర్త మీద చాలా ఇష్టం ఉంటుంది, నా భార్య కోసం నేను ప్రాణమైనా త్యాగం చేస్తాను అని చెప్పి వీరత్వంతో కూడిన మాటలు వీడు మాట్లాడతాడు. నా భర్త కోసం ఏమైనా త్యాగం చేస్తాను, నా పిల్లల కోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. తీరా సమయం వస్తే ఎవరూ ఏమీ చేయలేరండి. ధనాని భర్త చనిపోతే ఈమె కూడా పోతుంది, అకాటికి పోతుంది. ఎందుకు? పాతి పెట్టే వరకు పోతుంది, ఏడ్చుకుంటూ పోతుంది. భర్త చనిపోయినాడే అని ఏడదాయన, పిల్లోళ్ళకి అధ్వానం చేస్తే నాకు అధ్వానం చేసిపోతే అని ఏడుస్తుంది. నువ్వు పోతివు కదా అని యాభారే ఏడుద్ది. ఏమో బ్రాకెట్లో కొంతమంది ఉంటే ఉంటారేమో, చాలా 90% 95%తో లెక్కేసి చెప్తున్నాను. భర్త చనిపోయే భర్త ఆ శవం ముందు కూర్చొని ఏడుస్తుంటుంది ఏమని చెప్పి. ఎటువంటి వాళ్ళు, ఎటువంటి పుణ్యాత్మలు, మీరు పోతురు కదా అనండి. నన్ను అన్యాయం చేసిపోతీవి, నా పిల్లోళ్ళు అన్యాయం చేసిపోతే ఏ డైలాగ్సే ఉంటాయి. ఇక ప్రీతి ఎక్కడ ఉంది చూడండి. అదే మగవాడైతే పెండ్లాం చనిపోయింది అకస్మాత్తుగా అంటే ఆ రోజు కొంచెం శ్మశానమైన రకమేనండి చూస్తాడు. ఏమి శాశ్వతం, ఈరోజు భార్య పోయింది, రేపు నేను పోతాను, మరణాడు నా పిల్లలు పోతారు. అబ్బా వైరాగ్యం. ఆమెకు వేసి గుంతలు వేసి పాతేసి వచ్చేవారికే నెక్స్ట్ డే ఇంకా మూడవ రోజు బంధువులు వాళ్ళు వీళ్ళు చుట్టుకుంటారు. ఏం ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏమి అంటే ఏడని పిల్లని చూడే అంటాడు. వీళ్ళ ప్రోగ్రామ్ ఇది. ప్రీతి ఎక్కడ ఉందండి, ఎక్కడ ఉంది? ఇది ఒక భ్రాంతి ఉంది. మరి ప్రీతి లేదు ఏం లేదు ఎందుకు బతకాలని మీరు అంటారు. బతకల్లా, నాటకంలో వేషం ఎట్లేస్తామో అట్లా వేయాల్సిందే. ఆడ రాముని వేషం వేస్తాడు, రావణుని వేషం, అదే యాక్షన్తోనే ఉండాలా. అయితే మనస్సులో దృఢంగా నేర్చుకోవాలి ఇదంతా శాశ్వతము కాదు, అశాశ్వతం ఇది. భార్య భర్తకు లేదు, భర్త భార్యకు లేదు. ఆ పిల్లలు కర్తవ్యం ఉంది, నిర్వహించండి. మన పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించాల, యోగ్యులుగా చేయాల, మా కర్తవ్యం అది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే మొన్న ఒకసారి ఇట్లే చెప్పినాను, ఒకడు విధి లేక చాలా సంపాదించాలని చెప్పి ఏదో పట్టణానికి పోయి బాగా సంపాదించినాడంట. ఆస్తిని, డబ్బును బాగా సంపాదించినాడు. సొల్లాపురం నుంచి ఎక్కడో పోయినాడు, బెంగళూరుకు హైదరాబాద్కు పోయి బాగా కష్టపడి సంపాదించినాడు. భార్యను సంపాదించినాడు, పిల్లలను సంపాదించినాడు. అంత ఆనందంగా ఉంది. అటువంటి వానికి సొల్లాపురం మళ్ళీ పోయేస్తాము, చాలా ఏండ్లు అయిపోయాడు కదా, ధనము దండిగా ఉంది, పిల్లలు దండిగా ఉన్నారు, భార్య ఉంది, వీళ్ళందరినీ ఒక ట్రిప్ వేసి అంతా సొల్లాపురం చూపించుకొస్తామని చెప్పి తన ఊరికి వస్తున్నాడు ఆయన. చూడండి ప్రేమ ఎట్లా ఉంటుంది. అయితే ప్రవాహం సాగుతూ ఉంది, వర్షం ఎక్కువగా వచ్చింది, ప్రవాహం జోరుగా ఉంది, దాన్ని దాటిపోవాలి వాడు. అటువంటి పరిస్థితి, ఇంకెట్లా దిగిపోదాం పర్వాలేదులే నీళ్ళు కొంచెం ఉన్నాయి అని అనుకుంటాడు. నీళ్ళు దిగుతాడు, తల మీద మూట పెట్టుకున్నాడు, పీట కాదు మూట, పిల్లోళ్ళు పట్టుకున్నాడు, భార్య చేయి పట్టుకున్నాడు, మెల్లగా అడుగులో అడుగు వేస్తున్నాడు, నీళ్ళలో వేస్తున్నాడు వేస్తున్నాడు వేస్తున్నాడు. కొంచెం దూరం పోయిన తక్షణం ప్రవాహం ఎక్కువైపడిచింది, గడగడలాడినాడు. ఆ తల మీద ఉన్నటువంటి ధనం మూట ధనాన్ని కింద పడేవి. ఎన్ని రోజులు ఎన్నో సంపాదించి సంపాదించి పాపం కింద పడిపోయా చూసేవాడు. అయ్యో పోయా పోయా అని అనుకునే మళ్ళా తెలివి తెచ్చుకొని, పోతే పోనిలే నేనున్నానుగా సంపాదించేవాడు, అది పోతే ఏమి, పోతే పోని అని. ఇంకా ముగ్గురు పిల్లలు ఉండరు, భార్య ఉంది, సాగిపోతున్నాడు పోతున్నాడు. స్లిప్ అయిపోయి ఒక పిల్ల పాప కొట్టుకుపోయా, 2 నిమిషాలు బాధపడా, పోతే పనులు ఇంకా ఇద్దరు ఉండరు అనుకున్నాడు. ఇంకా కొంచెం ముందర పోతే ఇంకొక పాప స్లిప్ అయిపోయా, అది పోయా. ఇంకా ఒకటి ఉంది కదా పాప పర్వాలేదని, అది స్లిప్ అయిపోయా. భార్య ఉంది కదా ఏం పర్వాలేదని గట్టిగా పట్టుకున్నాడు భార్యచి. ఇంకా కొంచెం ముందుకు పోయాలో నీళ్ళ ప్రవాహం ఎక్కువైపోయా, ఇంకా సాధ్యం కాదు, వీడన్నా బతకల్లా ఏమన్నా బతకల్లా. పెనుగులాడుతుండారు, ఏమండి ఏమండి అని ఆయమ్మ, ఏమే ఏమే అని ఈయన భరతనాట్యం ఆడుతుండారు నీళ్ళల్లో. ఇంక ఏదో ఒకటి తేల్చుకోవాలా భార్య చెయ్యి ఇడిచిపెట్టి పదా. అప్పుడు ఆలోచన చేసి అయ్యో పోతే పోన్లే నేనున్నాను కదా, ఇటువంటి ఆడవాళ్ళు 10 మంది తెచ్చుకోవచ్చు అంటాడు. ప్రేమ ఎక్కడ ఉంది చూడండి, ఎక్కడ ఉందే ప్రేమ, ఉన్నట్లు కనబడుతుంది. కాబట్టి బాహ్య వస్తువుల మీద వ్యక్తుల మీద ప్రేమను తగ్గించుకుంటూ పరమాత్మని మీద, ఈనాటికైన దైవమే మన జన్మ హక్కురా, మహాత్ముల వాక్యం ఇది. మా జన్మ హక్కు ఏది అంటే దైవమే. ఆ దైవం మీద, ఆ పరమాత్మని మీద ప్రీతిని, మమకారాన్ని, ఇష్టమును పెంపొందించుకుంటూ పోవాలి. ఇది ఒక రోజులో కాదు, ఇది అలవాటు చేసుకోవాలి. ఇది ఈ భక్తి ఎట్లా అంటే, ఇది 2 రీతులుగా ఉంటుంది అంటారు. 1 సామాన్యమైనటువంటి భక్తి అంటారు, 2 విశేషమైనటువంటి భక్తి. సర్వసాధారణంగా మనం సామాన్యమైన భక్తినే ఈ సమాజంలో చూస్తున్నాం, విశేష భక్తి చాలా కొద్దిమందిలోనే ఉంటుంది. ఇది ఏం సామాన్యమైనటువంటి భక్తి అంటే, ఒక ఫోటోను పెట్టుకొను, ఒక విగ్రహాన్ని తయారు చేసుకొను, ఒక చెట్టును ఆధారంగా చేసుకొను, దానికి పూజలు పునస్కారాలు నైవేద్యం పెట్టేదో పూజించేదో అర్చించేదో ఇటువంటివి చేస్తున్నాం కదా, ఇది మొట్టమొదటి మెట్టు. ఇది సామాన్యమైనటువంటి భక్తి అని అంటారు. పువ్వులు వేస్తాం, కుంకుమ అంటిస్తాం, విభూతి అంటిస్తాం, టెంకాయ కొడతాం, ఏమన్నా వంట చేసింది నైవేద్యం పెడతాం, ఆ విగ్రహం ముందో ఆ దేవుని ఫోటో ముందో చేసి మా భక్తిని ఆ రీతిగా ప్రదర్శించుకుంటాం. ఇది సామాన్యమైనటువంటి భక్తి. ఇంతటితోనే ఆగిపోకూడదు అని, విశేషమైనటువంటి భక్తి ఉంది. అది ఏమి అంటే, మానసికమైనటువంటి పూజ చేయాలి. ఈ బాహ్యమైనటువంటి పూలతో పూజ చేస్తే ఇవి వాడిపోతాయి. ఈరోజు పూలు వేసినారు చూడండి, ఏం భక్తి ప్రపత్తులతో రేపు వాడిపోతాయి. దేవునికి ఇటువంటి పూలతో అవసరం లేదంట, వాడని పువ్వులు వేయాలంట. ఇవి వాడే పూలు, వాడని పూలు వానికి వేయాలంట. అవి ఏవి అంటే కొన్ని ఉన్నాయిలేండి, సత్యం, ధర్మం, శాంతి, త్యాగం, అహింస, ఇటువంటివి, ఇటువంటి పుష్పాలు. ఈ శాస్త్రకారులు కూడా దీనికి రకరకాలుగా చేసి కొన్ని పేర్లు పెట్టినారు. 8 విధమైనటువంటి పుష్పములు అని పేరు పెట్టినారు. అవి ఏవి అంటే, అహింస ప్రథమం పుష్పం అని అంటారు. మొట్టమొదటి పుష్పం అహింస అంటారు. పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం అనేది 2. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తథైవ చ సత్యం 8 పుష్పం విష్ణోహో ప్రీతికరం భవేత్. ఈ 8 రకములైనటువంటి పువ్వులు ఉన్నాయి కదా, విష్ణువుకు పరమాత్మకు చాలా ప్రీతి ప్రేమ అంట వీటిపైన. ఇటువంటి పువ్వుల చేత దేవుణ్ణి కొలవాలి, అర్చించాలి అని అంటారు. కాబట్టి ఈ పరాసేవ, పరాభక్తి అంటారు దీన్ని, విశేషమైనటువంటి భక్తి. దీన్ని అలవాటు చేసుకోవాలి మనం. ఎప్పుడూ సామాన్యమైనటువంటి సేవ అదే కాదు, అదే లక్ష్యం కాదు. మన లక్ష్యమేమి భక్తిలో అంటే, విశేషమైనటువంటి పూజే మన లక్ష్యం. దాన్ని పరమాత్మకు అందించేదానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇక భక్తిలో అంగములు కూడా చెప్తూ వచ్చినారు, కొన్ని భాగాలు. భక్తి యొక్క అంగములు 9 ఉంటాయి అని, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవి భక్తి యొక్క అంగములు అని అంటారు. దానివల్ల ప్రహ్లాదుడు ఒక దగ్గర అంటాడు, అసలైన రహస్యం నేర్చుకోవాలంటే చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముకర శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులో ఉన్నటువంటి రహస్యాన్నంతా చదివినాను అని అంటాడు. ఆ రహస్యం అంటే ఇదే. పోతే ఇటువంటి భక్తి కావాలంటే మంచి అలవాట్లను మనం నేర్చుకోవాలి, మంచి అలవాట్లు కావాలి. చూడండి, ఒక చిన్న రోగం వస్తే, ఏదైనా రోగం వస్తే డాక్టర్ పథ్యం పెడతాడు, ఇది వాడొద్దు అది వాడొద్దు అని అంటాడు. మరి ఆధ్యాత్మికమైనటువంటి సంపద దొరకాలంటే దీనికి కూడా కొన్ని అలవాట్లు ఉండాలి. కొంచెం పథ్యం పెడతాడు గురువు, ఇది వాడవద్దు, ఇది చూడవద్దు, ఇది చదవవద్దు అని కొన్ని పద్ధతులు పెడతాడు. ఆ అలవాట్లు మానుకుంటున్నామా? చిన్నది చూడండి, చాలా చిన్నది, బీడీ సిగరెట్ తాగుతారు కదా చాలామంది, తాగుతారు కదా, ఈ పక్క కనబడదు, ఈ పక్క అక్కడ కొంచెం అగ్గిపెట్టి అంటించిన వాళ్ళు కనబడతాం, ఈ పక్క లేదులేండి, ఎడం పక్క, అది అలవాటు. అది పురాణాల్లో శాస్త్రాల్లో కూడా ఏం రాసినారంటే చాలా జోరుగా రాసినాడు, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని రాసినారు. పొగ తాగని వాడు, ఆ బీడీలు తాక్కోకున్నాడు దున్నపోతే పుడతాడంట. అంటే మేమంతా దున్నపోతలని అర్థం ఇంకా. ఎవడు రాసినాడంటే బాగా తాగేవాడే రాసింటాడు, వేరే వాళ్ళు ఎట్లా రాస్తారు? కాబట్టి ఈ చిన్న అలవాట్లు మార్చుకోండి, విడిచిపెట్టండి అంటే, స్వామి దాంట్లో ఉండే రుచి మీకేం తెలుసు స్వామి, ఆ చలి బాగా అయినప్పుడు గాలి బాగా వేసినప్పుడు ఒక్క దమ్ము లాగినామా, ఏం ఆనందం స్వామి, అది ఏం ఖుషి, పాపం అలవాటు పడిపోయినారు. అది తాక్కోలేకుంటే మైండ్ పని చేయదు అని వెనకటి చరిత్రలో, గత చరిత్రలో కుళ్ళాయప్ప చెప్తుండే, రాయదన కుళ్ళాయప్ప, అది లేకుంటే అదే మైండే పనిచేస్తాం, ఆ ఫైల్ తీస్తాను చూస్తాను అదే పనే చేయదు బుర్ర, కొంచెం లాగినాను సిగరెట్ అంటే అది అంత జోరుగా ఉంటుంది. ఇది పొగాకు చాలా ఆరోగ్యానికి చెడుపు చేస్తుంది అని తెలుసు. ఇంకా ఆడవాళ్ళు కూడా సిగరెట్ బీడీలు తాగుతారు, అంటే వాళ్ళు ఆకువక్కలు కలుపుకొని పొగాకు ఏమో తాగుతారు, కట్ల పొడి అది ఏమో వేసుకుంటారు కదా, అది సిగరెట్ సంబంధమే. వాళ్ళు ఈ దవళ్ళు ఇంతింత పెట్టుకుంటారు, వీళ్ళని తక్కువైన వాళ్ళు కాదు. ఇది ఇంత ప్రమాదానికి తీసుకొచ్చింది కదా ఏమి అంటే, ఒక చిన్న చూడండి ఏమంటే దాన్ని చెప్పేస్తాను ఇప్పుడే. బ్రహ్మదేవుడు ఒకసారి ఒక సుందరమైనటువంటి స్త్రీని సృష్టి చేయాలని చెప్పి అనుకుంటాడు, తయారు చేస్తాడు, అపురూపమైనటువంటి సౌందర్యం గల ఒక స్త్రీని తయారు చేస్తాడు. ఈమె ఆ నుదుటి రాతను బ్రహ్మాండంగా రాయాలని చెప్పి చాలా పట్టుదలతో రాస్తాడు, నెరజాన అని రాయాలని చెప్పి చాలా గట్టిగా అనుకుంటాడు, నెర రాస్తాడు, జాన రాసే టైంలో కన్ఫ్యూజ్ అయిపోతుంది, జారిణి అని రాసేస్తాడు, నెరజాన పోయి నెర జారిణి అయిపోతుంది. ఇంకా రాసిన తర్వాత ఆలోచన చేస్తాడు, ఎట్లా దీన్ని తుడిచేయాలా, చాలా కష్టమైపడిచింది కదా, జారిణి అని రాసేసినాను కదా, జాన అని రాసేదానికి సరలే పర్వాలేదు, అంత బుద్ధివంతుడు యోగ్యుడు పెద్దవాడిని కట్టేస్తే అయిపోయా, వాడే చూసుకుంటాడు, ఇదేమి సరిపోతుందిలే అని అనుకుంటాడు. ఇంట్లో బుద్ధివంతుడు యోగ్యుడు ఎవరు అని ఆలోచన చేసి, అగ్నిదేవుడు చాలా శ్రేష్టమైనటువంటి వాడు, ఇంకా అగ్గి ముందు అగ్గి వరాట అంటారు, ఎవరన్నా నిలుస్తారా, ఇంకా వాడిని కట్టేస్తామని చెప్పి అగ్నిదేవుని పిలిపిస్తాడు. ఏం స్వామి పిలిపిస్తే అంటే, ఇక బిడ్డ ఉంది నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, ఏమంటావు అంటే, చాలా సంతోషం స్వామి అంటాడు, మీ ఇష్టం అంటాడు. అప్పట్లో కట్నాలు గిట్నాలు లేవు లేవండి, అవి ఏమి మాట్లాడలేదు. ఆ కన్యను చూస్తాడు, సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు, ఇంకా ఇంటికి పిలుచుకొస్తాడు, కొత్తగా కాపురం పెడతారు. ఇంకా అగ్నిదేవుడు కదా, ఇంకా భూలోకానికి అక్కడ యజ్ఞాలు యాగాలు జరుగుతుంటాయి, ఇన్స్పెక్షన్ రావాల్సిందే ఆయన. అప్పుడు భూలోకానికి వస్తుంటాడు, ఈ అమ్మ నుదుటిలో రాసేసినాడు కదా, ఇంకా అలవాటు పోదు, చెడ్డలవాట, జారిని రాసేసినాడు ఇంకా అయిపోయి. ఈయన ఇంట్లో ఆబ్సెంట్ అయిన తర్వాత ఆమె ఆట స్టార్ట్ చేస్తుంది, జారిని పని స్టార్ట్ చేస్తుంది, ఆ దేవతలతో ఈ దేవతలతో ఆడేది క్రీడించేది ఇట్లా. కొన్ని రోజులైన తర్వాత ఇది బయలుపడుతుంది, ఇటువంటి దాగేదానికి సాధ్యం కాదు, జారతనం దొంగతనం ఏ రోజుకు దాపేటదానికి సాధ్యమే కాదు, ఇది బయటపడుతుంది. అగ్నిదేవుడు చూస్తాడు రెండు మూడు సార్లు, ఏమోలే అనుకుంటాడు, ఒకసారి తెలిసిపోతుంది, చాలా కోపం వస్తుంది. ఇంకా అగ్గి అది కండ్లు ఎర్రలు చేసి జోరుగా చూసేస్తాడు, ఇంకా ఆమె కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆ శరీరం అంటూ కాలిపోయింది, మా ఆత్మ దాన్ని కాలేదానికి లేదు, దీనివల్ల అట్లే తిరుగుతూ ఉంటుంది, పోయి తండ్రిని మొరపెట్టుకుంటుంది. బ్రహ్మదేవుడు చూస్తాడు, ఎటువంటి పని జరిగిపోయింది కదా అని, సరే అని చెప్పి ఇంకెవరు ఉండరు అని చెప్పి యమధర్మరాజు దగ్గర పోతాడు, పోయి నమస్కారం చేస్తాడు యమధర్మరాజు. ఏం స్వామి ఇట్లా వచ్చినారంటే, పెద్ద సమస్య అయింది, ఇట్లా నా బిడ్డ ఇటువంటి పని చేసింది, అయితే చేసిన పాపం శరీరంతో అంతమైపోయింది, ఇప్పుడు కొత్త శరీరం ఇస్తాను, నీవు దయచేసి పెళ్లి చేసుకో అని అంటాడు. మరి బ్రహ్మదేవుడే అంత అడుగుతున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. మళ్ళీ ఒక ఇంకా అద్భుతమైనటువంటి రూపం ఇస్తాడు, ఇంకా పెళ్లి చేసుకొని ఆ యమలోకానికి తీసుకొస్తాడు. ఇంకా యమధర్మరాజు ఎప్పుడు యమని కావులు కాసుకుంటే ఆడుంటాడు. ఈయన భూలోకానికి రావాలి కదా, వస్తూ పోతూ ఉంటాడు. ఇక మళ్ళీ జారిణి నేర జారిణి రాసేసినాడు అంతే, ఇంకా దాన్ని తిప్పేదానికి సాధ్యమే కాదు. ఇంకా అదృశ్య రూపంగా దేవతలు వస్తున్నారు, ఏమేమో అగచాట్లు చేస్తున్నారు, తొందరలు పెడుతున్నారు. ఈయన వస్తూ వస్తూ అనుమానం వచ్చే ఇంక యమధర్మరాజు మొదటి యమధర్మరాజు ఇంకా ఇంకా యమధర్మరాజు సిఐడి ఆఫీసర్ అయిపోయాడు. ఇంకా చాలా ఇది చేసి ఆయన పట్టుకునేసాయి. ఇంక పట్టుకున్న తర్వాత తప్పు మోసుకొని తర్వాత మామగారిని పిలిపించి, ఏమిది అన్యాయము, ఇట్లా జరిగింది కదా, నాకు వద్దంటే వద్దు. ఇంకా బ్రహ్మకు కోపం వచ్చేసింది, ఇంకా చాలా కోపం. అగ్గేటువంటి వానికి అగ్నిదేవునికి ఇస్తే ఇట్లు చేస్తేవి, ధర్మానికి నిలయం యమధర్మరాజుకి ఇస్తే ఇట్లు చేస్తేవి, ఈ లోకంలో నీకు స్థానము లేదు, పద ఇంక పద అని చెప్పి, నాన్న క్షమించ లేదు, క్షమాపణ సాధ్యం కాదు, మళ్ళీ ఆటికి పోవాల, పో భూలోకం పోయి పొగాకై పుట్టిపో అని శాపం ఇచ్చేసి. అదే ఇప్పుడు పొగాకయ్యి మిమ్మల్ని అప్పప్పప్పుడు ఏడిపిస్తా ఉంది. ఆడవాళ్ళకి ఇట్లా ఏడిపిస్తుంది, మగవాళ్ళకి అట్లా ఏడిపిస్తుంది. బీడీలో చేరుకునింది, సిగరెట్లో చేరుకునింది, ఆకుకొక్కుల జతలో ఉంది ఇది. ఇంకా పండ్లేసి తిక్కుతారు కదా, అప్పప్పుడు తిక్కుతుంటారు కదా, దాంట్లో కూడా చేరుకునింది. కూర్చొనేది అది, ఎందుకు జారిని అది ఒక అర్ధ గంట గంట కూర్చొనేది, అప్పుడు అంటుంటారు ఇట్లా, ఏంటో తాగలదు ఎందుకు, పాపమ్మ పైలోకం నుంచి వచ్చి ఆట ఆడిస్తా ఉంది. కాబట్టి ఈ చిన్న అలవాట్లను మార్చుకోండి అంటే సాధ్యం కాదు. అందువల్ల మంచి అలవాట్లు, ఉత్తమమైనటువంటి అలవాట్లు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలి మనం. చదువులలో మర్మ వెళ్ళ చదివితి తండ్రి అని అంటాడు. భక్తి ప్రపత్తులు కావాల, పరమాత్మని మీద, ఆ దైవం మీద అకుంఠితమైన అచంచలమైనటువంటి విశ్వాసం, ప్రేమ, భక్తి ప్రపత్తులు అభివృద్ధి చెందాలి. చూడండి, అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యుడై నదులందు మునుగవచ్చు. అవనిలో గల యాత్రలన్నీ చేయవచ్చు, కాశీ, రామేశ్వరం, మక్కా, మదీనా, జెరూసలేం, యాటకన్నా పోవచ్చు, ఏ నదిలోగైనా మునుగవచ్చు. ముక్కు పట్టుక సంధ్య మునసి మారగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు, వేదాల కర్తంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్టయాగములెల్ల చేయవచ్చు, ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు, నైష్టికాచారములు నడపవచ్చు, చిత్తమన్య స్థలంబున చేరకుండా నీ పదాంబుజముల యందు నిలుప తరమా. భక్తుడు అంటాడు, ఎన్నెన్నో ఇవన్నీ చేయవచ్చు, శాస్త్రాలు చేయవచ్చు, వేదాలు చదవచ్చు, పురాణాలు చదవచ్చు, యాత్రలు చేయవచ్చు, నదుల్లో మునగవచ్చు, అయితే మనసు నీ పాద పద్మముల మీద నిలిపేదానికి సాధ్యమవుతుందా? చాలా కష్టము అని అక్కడే భక్తి ఎత్తి కనపడాలి. పండితుడు బాగా చదువుకున్నాడు, భక్తి ప్రపత్తులు ఉంటాయని అనుకోవద్దండి. చదువు లేనటువంటి వాళ్ళు కూడా భక్తి రావచ్చు. ఏ శాస్త్రాలు చదివచ్చుండండి, అద్వితీయమైనటువంటి తపశక్తి సంపన్నులు ఉన్న జీసస్ క్రైస్త్ ఎక్కడ చదివినాడు? డిగ్రీలు తీసుకున్నాడా, బిఎల్ తీసుకున్నాడా, ఎంఏలా, ఏమీ లేదే. ఏమునింది ఆయనలో? భక్తి ప్రపత్తులు. మహమ్మద్ ప్రవక్త విద్యనే లేదు, వాళ్ళకి విద్యనే తెలియదు, అక్షర జ్ఞానమే లేదు, ఏముంది మరి? భక్తి ప్రపత్తులు ఉన్నాయి. ఎంతోమంది బాంబేలో గణేశ్వరిలో ఉన్నాడు నిత్యానంద స్వామి అంటే, ఆయనకి విద్యనే లేదు, మహాతపశక్తి సంపన్నుడు. రామకృష్ణ పరమహంసి ఏ కాలేజీలో ఏ డిగ్రీ తీసుకున్నాడు చూడండి, రమణ మహర్షి ఎన్ని డిగ్రీలు సంపాదించినాడు చూడండి. అయితే మహాతపశక్తి సంపన్నుల్లో ఏమున్నింది అంటే భక్తి ఉన్నింది. ఆ భక్తి మనలో కూడా రావాలి. ఇది అంచెలంచెలుగా రావాలి, ఒకే రోజులో రాదు. ఆ భక్తి పెరుగుతూ ఉంటే కూడా అహంకారం వస్తుంది, అహంకారం రాకూడదు. సామాన్యంగా ఇంటర్వ్యూల కోసం చాలామంది అగచాట్లు పడుతుంటారు, అది అవసరం లేదు. నేను ఎన్నోసార్లు చెప్తాను మీకు, గురువచనం వినండి. గురుదర్శనం, గురువచనం, గురుపూజ చాలు. తలస్తే తలవాకిట్లో, కొలుస్తే కొలువు కూటంలో గురువు శాసనం ఉంది, వచ్చి మాట్లాడతాడు. మనసుతో పిలిపించుకోవాలని, బలవంతంగా తీసుకునేది కాదు. దాంట్లో లేదు ఏమో అత్యవసరమైనటువంటి పరిస్థితి ఉంటే తప్ప గురువు దగ్గర కూడా పోకూడదు. గురువు పార్రా వల్ల ఇంతమందికి ఎన్ని రీతిలుగా గురువు మాట్లాడుతున్నాడు మీకు కనబడుతూ ఉందే, అది గురువుకు తెలుసు, ఆ అనుభవాన్ని పొందిన శిష్యులకు భక్తులకు తెలుస్తూ ఉంటుంది, అందరికీ తెలియదు. మీరు ప్రయత్నం చేసి చూడండి, దీంట్లో ఫలితం తప్పకుండా పొందుతారు. మీరు శ్రద్ధగా కూర్చొని ధ్యానములో గురువుని తలుచుకోండి, వచ్చి మాట్లాడతాడు. ఆ యోగ్యత, గురువు యొక్క శక్తి అక్కడే కనబడాలి. కొట్లాడుతుంటారు, తిడతా ఉంటారు, ఆ గేట్ దగ్గర ఉండే వాళ్ళని కొట్టేది, తిట్టేది. నువ్వు బయటకు రా చూస్తాను నీ కథ, నన్ను విడిచిపెట్టే విడవనంటావా, నీ కథ అంత తెలుస్తాను. చెప్పు పోయి నా స్వామికి, నా పేరు చెప్పు, నా అడ్రస్ చెప్పు. ఇంకా మీ గలాటికి స్వామి వాకిలు తెరపారాలి, ఎట్లన్నా చేసి నీవు రాప, మొదటి నీది కానప్ప, అవసరం లేదు. ఇది భక్తిలో అహంకారం రాకూడదు. ఒకసారి నారదునికే వచ్చిందంట అహంకారం, నాకంటే మించినటువంటి వాడు ఎవడూ లేడు అని. కృష్ణుడు విష్ణువు అడుగుతాడంట, నారద ప్రపంచంలో ఎక్కువ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, నాకంటే మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు పరమాత్మ, నేనే అన్నట్టంట. అయ్యో, నీకంటే ఎక్కువ భక్తి ప్రభుత్వలతో ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అడ్రస్ ఇస్తాను పోయి చూసుకోరా అంటాడు. ఎక్కడంటే అడ్రస్ ఇస్తాడు, పోయి చూసుకోరా పోని. పోతాడేనా? ఒక రైతు, ఆయన వ్యవసాయం చేసేవాడు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు నడవడికంతా చూస్తాడు. పొద్దున్నే లేస్తాడు, 2 నిమిషాలు 5 నిమిషాలు ఊదిగడ్డ అంటిస్తాడు, నమస్కారం చేస్తాడు, ఆ నాగలి భుజం మీద వేసుకుంటాడు, పొలానికి పోతాడు. మధ్యాహ్నం ఇంకా ఆకలి ఏంటుంది, భోంచేసే ముందు ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో ధ్యానం చేస్తాడు, అన్నం తినేస్తాడు. తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఒక 5 నిమిషాలు అట్లా ధ్యానం చేస్తాడు, ఇంకా తన పనులు చూసుకుంటాడు. పండుకునే ముందు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేస్తాడు, నారాయణ అంటాడు, శివ అంటాడు, పండుకునేస్తాడు. ఇదంతా చూస్తాడు. రాత్రనక పగలనక నారాయణ నారాయణ అనేవాడు నేనెక్కడా? వీడు దినానికి 3 సార్లు 4 సార్లు నారాయణ, వీడెక్కడ? నా భక్తి ఎక్కువ, వీని భక్తి ఎక్కువ. ఏమి విష్ణుకి ఏమైనా మైండ్ లూజ్ అయిందా? ఇంత పనికిరాను సెలెక్ట్ చేసి చెప్తాడు కదా అని చెప్పి ఆయన దగ్గరే తీసుకుపోతాడు, కంప్లైంట్ చేస్తాడు. స్వామి, ఎటువంటివన్నీ చూపిస్తారు కదా మీరు, మీరు ఇచ్చిన అడ్రస్ ఇదేనా అంటే అదే అంటాడు. వాని భక్తిని నా భక్తితో పోలుస్తారా మీరు? అహర్నిశలు రాత్రనక పగలనక స్వామి స్వామి నారాయణ 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 నామం నా నాలుకలో తాండవిస్తుంది కదా, మరి వాడెప్పుడో 4 సార్లు నారాయణ అంటే పెద్దోడు అనేస్తే ఇది ఎట్లా? నాకు అర్థమే కాదు కదా. నిజం చెప్పు, నేను నా భక్తి శ్రేష్టమైందా వాందే అంటే, లేదు వాందే శ్రేష్టమైనటువంటిది అంటాడు. చాలా తిరిగిపోతుంది నారదుడికి, ఇన్ని ఏళ్ళ నుంచి చేసింది వేస్ట్ అయిపోయి కదా ఇది, నా దేవుడే నీ భక్తి సరిగ్లేదు అంటున్నాడు కదా ఎట్లా? అప్పుడు ఆయన అంటాడు, నారద చిన్న పని చెప్తాను చెయ్యి అంటాడు. ఏం స్వామి? ఏమి లేదు, నీ తల మీద ఒక నూనె కుండను పెడతాను, నువ్వు నదికి పోయి వచ్చి ఊరు ఒక చుట్టేసి నా దగ్గరకు రావాలా. అట్లే కాదు స్వామి, పోయేస్తాను. నిండా నూనె వేసి తల మీద పెడతాడు. నారద హెచ్చరిక అంటాడు, ఏం స్వామి? ఈ కుండలో ఉన్నటువంటి నీటి బొట్టు ఒక చుక్క కింద పడిందంటే చాలా ప్రమాదం అవుతుంది, నీకేమో శాపం ఇవ్వాల్సి వస్తుంది, చాలా హుషారంటాడు. అట్లే కాదు స్వామి అంటాడు. ఇంకా అడుగులో అడుగు వేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ పోతాడు పోతాడు పోతాడు. పైనే ఉంది దృష్టి అంతా, కుండ కుండ కుండ, అది ఏడపడుతుందో ఏమో, ఏడపడుతుందో ఏమో, నూనె పడుతుందేమో. చాలా హెచ్చరిగా తిప్పేసుకొని వస్తాడు, ఊరంతా చుట్టేసుకొని విష్ణు దగ్గరకు వస్తాడు. ఏం నారద, ఏం చేసుకొస్తే? జయించుకొచ్చినాను స్వామి, ఒక్క చుక్క కూడా పడలేదు. నారద స్వామి అంటాడు, నది వరకు పోతీవి, ఊరంతా చుట్టేస్తీవి, నారాయణని ఎన్నిసార్లు తలుస్తీవి అంటాడు. అయ్యో స్వామి, ఏడ తలిసేక అవుతుంది, ఆ నూనె ఏడపడుతుందో అని చెప్పి దృష్టి అంతా దాని మీద పెట్టుకున్నాను. నారాయణ అనేకి నాకు టైం ఆడుంది, ఏం కథ, మంచి మాట చెప్తే స్వామి అని అంటాడు. శివుడు, నారద సంసారం అనే కుండను వాడు మోసుకున్నాడు తల మీద, ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగచాట్లున్నాయి, అంత కష్టంలో కూడా దినానికి 4 సార్లు నన్ను తలుస్తున్నాడు కదా. ఏమీ లేదు నీకు, పెండ్లామా పిల్లల ఏమీ లేదు, ఏమీ లేనోడు నారాయణనక ఇంకేమంటావు నీవు, మరి నీ భక్తి గొప్పదా వాన్ భక్తి గొప్పదా అంటే, అప్పుడు చూస్తాడు, నిజమే స్వామి, వాందే గొప్ప అని చెప్పి నమస్కారం చేస్తాడు. కాబట్టి చేసే భక్తి అల్పమైనప్పటికీ స్వల్పమైనప్పటికీ పవిత్ర హృదయంతో చేసేది నేర్చుకోండి. గంటల కొద్ది జపమాల తిప్పి కండ్లు మూసుకొని యాక్షన్ చేసేకపోవద్దండి. చేసేది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, ఓపిక ఉంటే 1 గంట చేయండి. శ్రద్ధగా చేసేది నేర్చుకోండి. ఈరోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. దినదినానికి దాని మీద రుచి ఎక్కుతుంది, రుచి అభివృద్ధి అవుతుంది. ఇది అలవాటు చేయాలి. ఇది సైకిల్ నేర్చుకుంటాం, ఒక రోజు నేర్చుకునే అవుతుందా? పడల్లా, ఏవో అట్ల పోవాలా ఇట్ల పోవాలా, రాన్ రన్ రన్ ఎంత చక్కగా సైకిల్ తోలు. ఇది అంతే, మనసు కోతి లాంటిది అక్కడ ఇక్కడ పోతూ ఉంటుంది. ఈరోజు 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు ఒక 5 రోజులు చేస్తాము, 6వ రోజు 10 నిమిషాలకి ఎక్కించుదాము, తర్వాత 15 రోజులు అయిన తర్వాత ఒక 1/2 గంటకి తీసుకొస్తాము, తర్వాత గంట గంట, 1 సంవత్సరం కాలం గంట చేయండి. మళ్ళా ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఇంత అని చెప్పేదానికి రాదు. అలవాటు లేదు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది, అలవాటు అయిపోతే అది ధ్యానం లేకుండా భోజనం చేయలేనేమో అనే స్థితికి మీరే వస్తారు. అయ్యో ఈరోజు ధ్యానం లేదు కదా, భోజనం ఎంచి ఎట్లు చేయాలా అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది ప్రాక్టీస్ చేయాలి. ఇది దీన్ని చేయాలంటే కోరికలను అణుచుకుంటూ పోవాలి. కోరికలు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ధ్యానం వైపు మనసు పోదండి. మేము పరీక్షిస్తే చూడండి, దీన్ని తగ్గించుకోవాలి. కోరికలను పరిమితం చేసుకోవాలి, ఎందుకంటే మనసు చాలా కోతి వంటిది. ఈరోజు 100 రూపాయలు ఉంటే రేపు 1000 రూపాయలు ప్లాన్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు చిన్నగా ఏమి లేకున్నటువంటి సైకిల్ ఉంది ఒకనికి అంటే సైకిల్తో తృప్తి పడతాడా? కోరిక మళ్ళీ ఎక్కుతుంది. కొంచెం అది ఏదో తీసుకోవాలా, టీవీఎస్ అనో ఏమో తీసుకోవాలా అంటారు. కొంచెం టీవీఎస్తో అయిపోతుందా సైకిల్ మోటార్ కావాలంటాడు, సైకిల్ మోటార్తో అయిపోతుందే మళ్ళీ చుట్టుపక్కల చూస్తాడు వాడు, కార్లో పోతున్నాడు నాకు కారు కావాలా అంటాడు, కారు కావాలంటాడు, లారీ కావాలంటారు, లారీ కావాలంటే విమానం కావాలంటే ఏమేమో పిచ్చి కోరికలు. ఈ కోరికలు ఎక్కువయ్యే జీవితంలో ఆనందం కరువైపోతా ఉంది. చూడండి, ఆడవాళ్ళకి ఇంట్లో ఏమైనా పనిచేస్తారు ఆడవాళ్ళు, వాళ్ళకి కోరికలు దండి ఉండేవాళ్ళకి, రుబ్బేదానికి మిషన్ కావాలా అంటారు. వెనకటి కాలంలో చాలా రుబ్బుతుంటారు, ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంటారు ఆడవాళ్ళు. ఇక కాలంలో ఏం పనిచేయరు. బట్టలు కండి అంటే అది ఎట్లా, ఏం బతికి బట్టలు, రాత్రి పగలు ఏం బట్టలు కల్లా, మిషన్ తీసుకురండి అంటారు. ఆ మిషన్లు వేసేస్తారు, హాయిగా పాటలు పాడుకుంటా కూర్చుంటారు, ఆ మిషనే పనిచేయాలి. ఇంకా వంట చేయండి అంటే అదేమో ఏమేమో అంటారు, అది గ్యాస్ స్టవ్లు అంటారు, అది రెడీ తెచ్చుతారు, ఇట్లేస్తారు, పెట్టేస్తారు, అమ్మ లక్కలతో మాట్లాడుకుంటూ కూర్చుంటారు 15 నిమిషాలు, అదేమో సౌండ్ వస్తుందంట, వంట తయారని పలుకుతుంది, అది అయిపోయింది. ఇంకా ఆడవాళ్ళకి పని ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది, దొరకదు. ఇంకేం చేస్తారు, అదేమో రేడియో పెట్టేది, టీవీ పెట్టేది, అది ఇది మాట్లాడేది, దీంతో ఏవో రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు రోగాలు రావంటే పని చేయాలి. ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళని చూడండి, పని చేయకోకున్న వాళ్ళు చూడండి. పనిచేసేవాళ్ళు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు, పని చేయనటువంటి వాళ్ళు ఎప్పుడు బెడ్ రెస్టే వాళ్ళు. టిఫన్ అయ్యేదే బెడ్ మీద పడతారు, చదువుకుంటుంటారు. మధ్యాహ్నం భోజనం అయ్యేదే బెడ్ మీద పడతారు, చదువుతూ ఉంటారు. ఆరోగ్యం ఏడ నుంచి వస్తుంది, తినింది అరగాలి కదా, అరగాలంటే పని చేయాలి. కాబట్టి పని చేసేది నేర్చుకోవాలా. ఈ కాలంలో ఆడవాళ్ళు కసువు కూడా ఊడ్చరంట, దానికి కూడా మిషన్లు వస్తుందాయేమో, స్విచ్ ఆన్ చేస్తే అదే ఊడ్చుకుంటూ పోతుందో ఏమో. మరి వస్తూ భోజనం చేసే మెషిన్లు కూడా తెచ్చుకుంటారు, నోరు ఒకటి తెస్తే అయిపోయాయి, అది నోటు వరకు తీసుకోలేదు. విజ్ఞానం పెరుగుతూ ఉంది, మాలో అజ్ఞానం పెరుగుతూ ఉంది. ప్రతి దానికి మిషన్తో పని చేపిస్తాం, మిషన్ మనుషులు అయిపోతున్నాం. అయిపోయి ఇంకా తినేది జీర్ణం కాదు, దానికి మళ్ళీ ఏవో ట్యాబ్లెట్లు అంట, టానిక్లు అంట, ఏడుదో ఏడుదో ఏమో జీవితం. ఇది వెనుకటి కాలంలో బియ్యం కూడా దంచేవాళ్ళు, బట్టలు దంచేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళు బట్టలు ఉదికేవాళ్ళు, చేనులో పనిచేసేవాళ్ళు, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈ కాలంలో ఆడవాడు ఆరోగ్యమే లేదు, ఎందుకు పని చేయాలి చేస్తున్నారా? మీరు కూడా లేదని అర్థం. మగవాళ్ళు మేము చేస్తున్నాం అంటే జోరుగా తల ఎత్తుందండి, మీరు కూడా లేరు. పొద్దున్న లేచేదే కాఫీ తాగి బీడి అంటిస్తారు. ఇప్పుడు బీడి చెప్తే కదా, పొద్దున్నే ప్రత్యక్షం కావాలా అమ్మ, పొగాకు పైనుంచి వచ్చింది భూలోకానికి. కాబట్టి కోరికలను పరిమితం చేసుకుందాం, ఎంత ఉంటే అంత. కాంటెంటమెంట్ అంటారు దాన్ని, తృప్తి కావాలి జీవితంలో, దాన్ని తృప్తి అని అంటారు. ఏ కావాలి అదే కావాలి అనుకుంటూ పోతే ఆనందం దొరకదు మీకు. దీనికి ఒక ఉదాహరణ చూడండి. ఒక సన్యాసి, స్వామి ఇన్ని 2 సంవత్సరాలు మీతో ఉపదేశం తీసుకున్నాను, సాధన చేసినాను, అడవిలో పోయి ధ్యానం చేసుకుంటాను నేను అంటే, నాయన పెండ్లి చేసుకో, సంసారం నడుపు, ఒక మెట్ అయిపోయింది, బ్రహ్మచర్యం అయిపోయింది, నెక్స్ట్ సంసారం. స్వామి సంసారం సాగరం దుఃఖం అంటారు కదా, మళ్ళా ఏం సంసారం స్వామి, నాకు కడతారు మీరు, నాకు వద్దే వద్దు అంటే, నాయన పెళ్లి చేసుకోయా, నా మాట వినాయా అంటే, లేదు స్వామి మీరే సాగరం అన్నది కదా, నాకు భయంకరమైంది, వద్దే వద్దు అంటారు, ఇక్కడే ఉండప్ప అని చెప్పి స్వామి వెళ్ళిపోతాడు, తీర్థయాత్రలు వెళ్ళిపోతాడు. వీడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, చూడండి పరిస్థితులు ఎట్లుంటాయి. వాడు స్నానం చేసేది నదిలో వచ్చి ధ్యానానికి కూర్చునేది హాయిగా. ఎలుకల గుంపు వస్తుంది, వచ్చి వాడి మీద ఎక్కేది చేసేది, వాడు ధ్యానం హాయిగా చేసుకోండి. వాన్ దగ్గర ఉండేది ఒకటే ఒకటి లంగోట్ ఉంది పాపం, లంగోట్ అంతా టక్కో 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 అని వేస్తుంది అది. వీడు చూసే వీడు, నాకేం సిగ్గు అంతా ఇడిసినానులే, నాకేమని అనుకోలేదు వానికి, దానిపైన మమకారం పోయింది. నా లంగోట్ పోయిన తర్వాత ఏం చేయలేపో, చాలా కష్టమవుతుంది, ఇది ఎట్లా చేయలేది, ఈ ఎలకలు బిడ తప్పించుకోవాలి ఎట్లా, మరి ఏం ఉపాయం చేయాలి కదా, పక్కన సొల్లాపురం పోదాం ఏమైనా ఉపాయం చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు భూస్వాములు అని చెప్పి సొల్లాపురంకే వచ్చా. వచ్చి వాళ్ళని వీళ్ళని విచారించాయి, ఇట్లా ఎలకలు వచ్చినాయి ఏం చేయాలి మా ఊర్లో అంటే, ఆ చౌదరి చూసుకొని, ఇది ఇది ఏం పెద్ద విషయం స్వామి, దీనికోసం ఏం చింత చేస్తారు, మా ఇంట్లో పిల్లి బాగా జోరుగా ఉంది దాన్ని పంపిస్తాను చింత చేయొద్దండి అని, అట్లా చేయప్ప నాయన అని చెప్పి పిల్లిని తీసిపోయి కట్టేసుకొని, పిల్లి వస్తే ఇంక ఎలుకలు పారిపోయా, చాలా ఆనందపడిపోయాయి స్వామికి, ధ్యానం బాగా జోరుగా కుదురుకొనింది అని. మధ్యాహ్నం చూస్తాడు మ్యావ్ మ్యావ్ అంటే అది పండుకొనింది, దాని కడుపులో కావాలి కదా ఏమన్నా, ఇదేం పెద్ద కథ అయిపోయి కదా, ఆ బిడద తప్పే ఈ బిడద స్టార్ట్ అయ్యి కదా, పిల్లి గట్ల చాకలు నిన్ను మళ్ళా మళ్ళీ సొల్లాపురం వాళ్ళు పారు వచ్చాయి. మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడిగితే చూసిరే వాళ్ళు, ఎట్లా అంటే పిల్లిని సాకాలంటే దానికి పాలు కావాలి స్వామి, పాలు కావాలంటే ఆవు కావాలి కదా, ఆవు మాది ఏదో ఒకటి ఉంది తీసిపోతారా స్వామి అని. చాలా సంతోషం, అట్లా చేయండి, నేనేమి డబ్బులు ఇచ్చుకోలేను అంటే మీకు ఆలు స్వామి శ్రమ, మేము ఫ్రీగా ఇస్తాం తీసుకోండి అని ఆవునికి ఇచ్చేసిరి పాపం. ఆవు తీసుకొని పోయి కట్టేసుకొని ఆ రోజు పాలు బాగా పిండే బాగా దానికి వేసా తను తాగా ఆనందంగా అయిపోయి పొద్దున్న వెళ్ళేసేది దానికి గడ్డి కావాలి కదా, ఇదో పెద్ద భజితాయి, ఇది ఎట్లు చేయాలి, ఇది ఆలోచన చేస్తున్నాడు ఎట్లు చేయాలా. మళ్ళా వచ్చా, మళ్ళా సొల్లాపురంకి వచ్చి బసిరెడ్డిని వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఎట్లు చేయాలా ఏమి అంటే, ఏమి స్వామి మా ఇంట్లో ఒక మోపు ఇస్తాం తీసిపోయండి అడ్డి ఇది అడ్జస్ట్ చేసి, స్వామి ఆ మోపు మోసుకొని పోయే స్టేజ్కి వచ్చేసేపా, దిన్నం వచ్చేది మోసుకుపోయేది. సొల్లాపురంలో ఒకరు చూసరికి ఏం స్వామికి ఇంత అవస్థ అయిపోయింది కదా, తన జపమాలి ఏమో తానేమో వస్తున్నాడు గడ్డి మోసుకోపోతున్నాడు, ఇది ఏడుది కదా స్వామి మా ఇంటికి రాండి అని ఇంటికి పిలిచిపోయారు. ఏమప్పా అంటే కూర్చోండి అని కంబడి వేసి కూర్చోబెట్టి, ఇట్లా స్వామి మీరు వచ్చేది మాకేం మా మర్యాదకి లోటు ఇది, మీరు రాకూడదు ఇట్లా గడ్డి మోసుకోయకంటే మళ్ళీ ఏం చేస్తావు, ఆవు గడ్డి లేకుంటే ఎట్లా, దానికే స్వామి మీకు కొట్టమేసినారు కదా దాని పక్కలో ఉండే భూమి అంతా నాదే, ఒక 5 ఎకరాలు మీకు రాసిస్తాను తీసుకోండి అని. అరే ఎటువంటి ఉదాహరణ ఇది, సొల్లాపురంలో ఉండే వాళ్ళకి ఏం కథ, డబ్బుకే ఫ్రీనా అనే, మీకే స్వామి దాన విక్రయం తీసుకోండి మీదేనే. సరే చాలా ఆనందం అయిపోయా, ఊర్లో వాళ్ళంతా చల్లగా ఉంది అని చెప్పి దీవెనలు ఇచ్చింది ఇచ్చిందే స్వామి, ఇంక వచ్చే ఇదంతా భూములు నాదిలే అనుకునే, ఇంక నాదనుకున్నాక దీంట్లో పంట పెట్టేది ఎట్లా, అది చింతపడా. మళ్ళా సొల్లాపురం పారొచ్చా, ఏమయ్యా భూమి అంతా ఇచ్చినావు మళ్ళీ దానికి పంటలపై పంట పెట్టేది ఎట్లా అంటే, కూలీని పంపిస్తాను స్వామి మీరేం భయపడొద్దండి అని చెప్పి పంపించరు కూలీని. దాంట్లో ఏమో సేద్యం చేయించా విత్తనం వేసా స్వామి జపమాలి, ఆడ తప్పించుకున్న జపమాలి అది, ఈ డ్యూటీ ఎక్కువైపోయాయి స్వామికి, ఇంకా రాత్రనక పగలనక కష్టపడి, ఇంకా సాయంత్రం అయ్యేదనే స్వామి కూడా కూలోల జతలో నిలబడి కష్టపడి తాను పనిచేసినాడు, సాయంత్రం అయ్యేదనే అప్పో అమ్మో ఆ చేయ పట్టుకున్నా ఈ కాలు పట్టుకున్నా ఏం గ్రాచారం అని మొత్తుకుంటున్నాడు. ఇంకా కూలి పనికి వచ్చిండ్రీ ఆడవాళ్ళు ఊరుకుంటారు, అయ్యో అంటే స్వామికి ఏమో ఇబ్బంది వచ్చింది కదా, స్వామి నీళ్ళు కాసి పోస్తాము అని చెప్పి ఆడే నీళ్ళు కాసి ఏ శ్రీ స్వామికి సేవలు చేసే మొదలయ్యేది. దిన్నము సేవలు చేయాలంటే ఒక వారం చేశారు, దిన్నం ఎవరు చేస్తారు, దాంట్లో చాలా కోపం ఉండే ఒక ఆడాయమ్మ ఉండే సొల్లాపురంలో, చాలా మంది కోపం ఉంది, దాంట్లో ఒక ఆయమ్మ స్వామి స్వామి అంపి పుణ్యం రాలేదని చెప్పి చాలా మంది కోపం వచ్చింది దీంట్లో. దాంట్లో ఒక ఆయమ్మ కోపం వచ్చి ఏం స్వామి దిన్న మా మగుడు మా పిల్లలు ఊరుకుంటారా, మేము 7 గంటలకు 8 గంటలకు ఇంటికి పోతే ఉమ్ముస్తారాడా, ఈడే పని అయిపోయాడు అంటే నేనేం చేయాలమ్మా అని అంటే, ఒక ఉపాయం చెప్తాను వినండి స్వామి అని. ఏమి అంటే సొల్లాపురంలో ఒక పాప ఉంది పెళ్లి చేసుకోవని, ఎప్పుడు ఈడే ఉంటుంది కదా సేవ చేసుకుంటుంటుంది హాయిగా అని చేసుకుంటే, ఇది ఉపాయం బాగుంది కదా, ఎందుకంటే తన సంసారం పెద్దదైన స్వామిది, ఎలుకలు పారిచ్చా పిల్లిని పెట్టుకునే పిల్లి కోసం, ఇది ఆవాయా చేనాయా పంటలు పెట్టా సంసారం జోరుగా ఉంది, ఇది నువ్వు చెప్పింది కరెక్ట్గా ఉందమ్మా, ఎవరు నాకు కన్నెనిస్తారు పోయి చూడు ఏర్పాటు చేయండి. ఇంకా అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని ఇట్లా వాళ్ళు షూట్ అవుతారు స్వామికి అని చెప్పి పెద్దలంతా పిలిపించి స్వామికి ఏమో పెళ్లి చేస్తామంటే ఆ అమ్మ ఒప్పుకొనే స్వామి ఒప్పుకొనే పో, ఇంకా కట్టిడిసే మంగళసూత్రం చివరిగా ఇంకా తీసుకొని పోయా. ఇంకా అయిపోయా, ఇద్దరు మొగుడు పెండ్లము కష్టపడేది అది ఇది, ధ్యానము పోయా అంతా పోయా, స్వామి లంగటు పోయా, పంచి వచ్చా, పీట వచ్చా, డ్రెస్ వచ్చా, అంత స్వామి జోరుగా అయిపోయాడు. ఇంకా ఐదారేండ్లు అయిపోయితే స్వామికి ఐదారు నాలుగు ఐదుగురు పిల్లళ్ళు అయిపోయాడు శ్రీ జోరుగా. క్యావనే కూడా షురువైరు. ఇంకా స్వామి కొట్టు మేగిరిపోయా, ఆడ ఒక ఇల్లు అయిపోయా, ఏం ఎద్దులు ఎనుములు ఆవులు గొర్రెలు పెద్ద భూస్వామి స్వామి జోరుగా ఉన్నాడు. ఇంకా ఇడిచిపోయింది ఆ స్వామి వాళ్ళ గురువు తీర్థయాత్రలు అంతా చేసుకొని నా శిష్యుని చూసిపోదామని చెప్పి అటుకు వస్తున్నాడు. కొట్టు మేడ కనబడదానికి చాలా ఏళ్ళ కింద కొట్టు వేసిపోయినాడు. ఆ కొట్టుము కనబడతాడు, ఆడుంది ఆడుంది అని చూస్తే ఈయన ఆడే కూర్చున్నాడు. ఈయన చాలా ఏళ్ళు అయిపోయింది, ఆయన శిష్యుని గుర్తుపెట్టలేదు, ఈయన గురువుని గుర్తుపెట్టలేదు. అప్పుడు వచ్చి ఆయన అడతాడు, ఇక్కడ ఒక కొట్టుముండే ఇట్లా ఆయన ఉండే అంటే ఎవరు ఎవరు యా కొట్టుమని చూసి అడుగుతున్నాడు. ఈయన ఇక్కడ ఒక చెప్తున్నాడు ఇట్లా కొట్టుమేసిండే ఇక్కడ నా శిష్యుడు అంటే అప్పుడు గురువుని గుర్తుపెట్టా. స్వామి అనే, ఎవరు నీవు అనే, నేనే స్వామి అని చేసి సాష్టాంగ నమస్కారం చేసిడిచా. ఎవరైనా ఈయనకి మీసాలు గీసాలు ఎన్ని వచ్చినాయి, ఈయనకి ఎవరైనా ఏం కథ అని చెప్పి నేను నీ శిష్యుడు స్వామి ఇట్లా అంటే గుర్తుపట్టా. ఏమిరా నువ్వు ఇట్లా ధ్యానం చేసేవాడు, ఈ డ్రెస్ ఏమి, అవతారం ఏమి, ఈ ఇల్లు ఎవరిది, ఇదేమేంటి, ఇది ఇల్లు నాదే స్వామి అన్న. ఇల్లు నీది, అక్కడ వాకిలి దగ్గర నిలబడింది ఎవరు అంటే నా పెండ్లం స్వామి అన్న. మళ్ళా అక్కడుండే ఇక్కడుండే పిల్లలు అంటే ఎంత నావే అని. మళ్ళీ ఏమిరా పెండ్లు ఆ రోజే చేసుకోమంటే ఏం నీ కథ అంటే నాదేం తప్పలేదు స్వామి అని. మరి తప్పేవారు తప్పంతా ఎలకలు స్వామి అని. నాది ఏమి లేదు, చేసిందంతా ఎలకలు, ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి వీటికి వచ్చిన స్థితికి. ఇది ఇది కోరికలు, కోరికలు పెంచుతూ పెంచుతూ పోతే యాటి వరకు ఎవరు సన్యాసి కానీ యోగి కానీ ఎవరు కానీ యాటి వరకు లాగపారేస్తాను చూడండి. అందువల్ల గురువు యొక్క ఆశీర్వాదం కావాలి మనకు, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. గురువాక్యం మనోనిశ్చయం, మీరు బాధపడకూడదు, ఇటువంటి సమయంలోనే స్వామి రా వచ్చి కార్యక్రమం చేయాలనే భావం పెట్టుకోకూడదు. ఎందుకంటే గురువాక్యాన్ని మనం పాటించవలసి వస్తుంది. గురువు సంతోషంగా ఈ గ్రామానికి రావాలంటే మీలో ఐకమత్యం చూడాలి. వేళ్ళు దూరదరంగా ఉంటే ఏం పని చేయలేవు చూడండి, ఇవన్నీ కలిసినాయంటే అద్భుతమైన కార్యాన్ని చేయవచ్చు. ఇంత కార్యాన్ని ఎంత అరేంజ్మెంట్ ఉంది, ఏమేం చేసినారు, ఎంత అద్భుతంగా చేసినారు, చేయాలంటే ఏం ఐక్యమత్యం కావాలి. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అంటారు. ఆ ఐక్యమత్యంలో బలం ఉంది, ఐక్యమత్యంలో గురువు ఉన్నాడు, ఐక్యమత్యంలో దైవం ఉంది. ఆ ఐక్యమత్యంతో నడిచిన నాడే ఉత్తమమైన మానవులుగా మీరు మార్పు పొందేదానికి సాధ్యపోతుంది. అందువల్ల ఐక్యమత్యం మీలో రాని, ఇకపోతే గురువాక్యం చూడండి, చిన్న సంఘటన ఇది, ఉదాహరణ కాదు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎవడు నిజమైనటువంటి గురువుపుత్రుడు అంటే స్వామి రాసినట్టు చూడండి, వాడెరా గురుపుత్రుడు సద్భక్తి కృపకు పాత్రుడు పట్టాధికారుడు. సద్భక్తికి మరి కృప రెండిటికి పాత్రుడైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే గురుపుత్రుడు, వాడే శిష్యుడు, వాడే గురువుకు కుమారుడు, వేరే వాళ్ళు కాదు. సద్భక్తి కృపకు పాత్రుడు పట్టాధికారుడు, మోక్షమనే పట్టానికి అధికారి వాడు. అటువంటి భక్తి కావాలి, కృపకు పాత్రుడు కావాలి. గురుకరుణ కలిగి గురుని పెంచినవాడు కోటి శతకోటికొకడు అని అంటాడు. గురు ఆజ్ఞను ఎప్పటికీ ధిక్కరించకూడదు. ఇది ఈ ఇక్కడ వాళ్ళకే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి శిష్యునికి, ఈ ప్రతి శిష్యుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఒకసారి ఏం జరిగిందంటే ఆ గురునానక్ శిష్య పరంపరలలో ఒక సందర్భం ఏర్పడింది చూడండి. అమర్దాస్ గురువు, ఆయనకు 100 సంవత్సరాలు నిండినాయి. తన తర్వాత తన పీఠాధికారం ఎవరికో ఇవ్వాలి. ఆయన ఎవడు యోగ్యుడు వానికి ఇవ్వాలి, పీఠాధికారం అందరూ ఇచ్చేదానికి కాదు. అది ఆ గురువు తన ధ్యానంలో తన శక్తితో దైవాన్ని స్మరించి తెలుసుకుంటాడు. నా తదనంతరం నా స్థానానికి యోగ్యత ఎవనికి ఉంది, ఎవనికి ఆ సామర్థ్యం ఉంది, ఎవడు నా పీఠాన్ని పేరు ప్రఖ్యాతుల్ని ధర్మాన్ని నిలిపేదానికి యోగ్యుడో అర్హుడో వానికి ఇవ్వాలని చెప్పి ధ్యానంలో చూస్తాడు. అటువంటి వానికి ఇస్తాడు, అటువంటి వానికి కూడా ఎన్నో పరీక్షలు పెడతాడు, వీనిలో యోగ్యత ఉందా లేదా అని చెప్పి. అమర్దాసుకు చాలామంది గంట పడతారు శిష్యులు, స్వామి మీకు 100 ఏళ్ళు నిన్నాయి, భావి పీఠాధికారిని నిర్ణయించండి, చూస్తాడు, చుట్టూ చూస్తాడు అందరిని. అందరూ 30 ఏండ్లు 40 ఏండ్లు 50 ఏండ్లు సర్వీస్, అదే వయస్సు కాదు, 30 ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు 50 ఏండ్లు సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఛాన్స్ నాకే వస్తుంది నాకే వస్తుంది అని చూస్తున్నారు వాళ్ళంతా. అమర్దాస్ ఆలోచన చేస్తాడు, ఆ సమయం దగ్గరికి వస్తుంది పీఠం ఇచ్చేది, ఇంతలో నేను పీఠం ఇస్తాను. అయితే ఒక చిన్న కోరిక ఉంది నాకు చాలా రోజుల నుంచి. ఏం కోరిక స్వామి, మేము నిర్వహిస్తాం ఏమి అంటే, నాకు ఒక అరుగు నిర్మించాలి అని చెప్పి అభిలాషగా ఉంది, మీలో నిర్మిస్తారు ఎవరైనా? అయ్యో ఏం స్వామి, అరుగు నిర్మించేదానికి అయ్యే లేదా, ఎక్కడ స్థలం చూపియండి అని ఊరవతలు పిలిచిపోతారు, ఒక స్థలం చూపిస్తాడు. ఇక్కడైతే ఈ పొలంలో అరుగు నిర్మిస్తే చాలా బాగుంటుంది, మంచిగా శ్రేష్టంగా ఉండే ఒక అరుగును నేను సెలెక్ట్ చేసుకుంటాను, మీరు తయారు చేయండి అని. వాళ్ళు ముఖ్యమైనటువంటి శిష్యులు వచ్చి రాత్రనక పగలనక మన్ను తీసుకువచ్చి చేసి అలికి ఏమేమో చేసి అరుగులు నిర్మాణం చేస్తాడు, 3 రోజుల్లో తయారవుతుంది. స్వామి అమర్దాసులు 3 రోజుల తర్వాత వస్తారు, ఆ అరుగులన్నీ చూస్తారు. చూసి ఇట్లా చూసి, ఏం స్వామి ఇది ఏం సరిగలేదంటే, లేదు పొరపాటు అయిపోయింది, స్థలం ఇది కాదు, అక్కడ నిర్మించింటే చాలా బాగుంటుండే, ఇక్కడ చెప్పేస్తే నేను పొరపాటు అయిపోయిందంటే, అయ్యి అందులో ఏముంది స్వామి, పొరపాట్లు సహజం కదా, అక్కడే నిర్మిస్తాము అని చెప్పి మరుసటి రోజు నుంచి మళ్ళీ ప్రయాణి ప్రారంభం చేస్తాడు. అక్కడ అరుగు నిర్మిస్తారు, అక్కడ మళ్ళీ 3 రోజులు స్టార్ట్ చేస్తారు. 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వామిగారు వస్తారు, వచ్చి చూస్తారు, చాలా చక్కగా చేసి ఉంటారు అరుగులు. స్వామి నాది బాగుంది నాది బాగుంది, వీళ్ళంతా వ్యాపారం ఛాన్స్ నాదేలే అనుకుంటుంటారు. దానికి బాగా కలర్ కలర్ లేసి ముగ్గులేసి ఏదేదో చేసి స్వామి మెచ్చుకోవాలని చూస్తారు. ఏం స్వామి అంటే, అరుగు ఇక్కడ కూడా సరిగ్గలేదు, అది మళ్ళీ పొరపాటు అయిపోయింది అంటే, ఏమప్పా స్వామి అక్కడ వేస్తే మేము మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ నుంచి మళ్ళీ సరిగ్గలేదు అంటాడు, కొంచెం 100 ఏండ్లు అయింది కదా స్వామికి ఏమన్నా లూజ్ అయ్యిందో ఏమో ఏమో ఏం కథో అని చెప్పి దాంట్లో 25% తగ్గిపోతారు. ఇంక స్వామి అయ్యో ఆ కొండ పక్కలో చాలా బాగుంది అక్కడ నిర్మించండి అంటాడు. మళ్ళా పోతారు ఆడి పాడతారు, మళ్ళీ ఆడి నిర్మాణం చేస్తారు, మళ్ళా స్వామి వచ్చి అయ్యో ఇది కూడా బాగాలేదంటాడు, మళ్ళీ ఇంకొక చోటు చూపిస్తాడు, అయ్యో 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 ఆటికి మళ్ళీ 50% తగ్గేసరి స్వామికి తిట్టేకి మొదలయ్యి విమర్శ చేసిరి, వీడే ఎట్లా స్వామి వీడు ఎన్ని అరుగులు నిర్మించాలి వీనికి, యాదొకటి అరుగు రెండవది మూడవది త్వరగా సెలెక్ట్ చేసుకొని మాకు ఛాన్స్ ఇవ్వకూడదా, పీఠాధికారి పదవిని ఇవ్వకూడదా, ఏం పనికిరాని వాడు చిక్కినాడు, మా సిక్కు పరంపరలో నేను తిట్టేవాళ్ళు పరోక్షంగా విమర్శ చేసేవాళ్ళు షురువారు, ఇట్లా ఎన్ని అరుగులైనా తెలిసినా 82 అరుగులు నిర్మాణం చేపిస్తాడు, ఆటికి 50 అరుగుల వరకు తయారు చేసే చేస్తారు, 50 అందరు సోలిపోతారు, 51వ అరుగు నుంచి ఒక్కడు మాత్రం ప్రదేకంగా అరుగు తయారు చేసేకపోతాడు, ఆయన పేరు రామదాస్ అని. రామదాస్ అరుగు నిర్మిస్తుంటే అందరికి ఈర్ష్య అసూయలు తిడతారు, ఏమయ్యా ఆ ముసలాయన కంటూ బుద్ధి లేదా నీకన్నా బుద్ధి లేదా ఎన్నైనా నిర్మిస్తావు, ఒక్కటే మాట అంటాడు, గురువాక్యం మనోనిశ్చయం, గురువు ఏం చెప్తే అది చేయాలంతే, దాని నుంచి ఫలితం వస్తుందో రాదో, నాకు పీఠం వస్తుందో రాదో, ఈ పీఠం కోసం నేను చేసేవాడు కాదు, గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి నా జీవితంలో, అరుగులు నిర్మించుకుంటూనే జీవితం సాగిపోయినా నేను సంతోషపడతాను, అయితే గురువును మాత్రం ధిక్కరించితే నేను ఒచ్చుకోను, చీల్చి చెండాడతాను మిమ్మల్ని, నా ఎదుట నా గురువును గుర్చి విమర్శ చేయకూడదు, నిన్నటి రోజు పొగిడినటువంటి నాలుకలే ఈ రోజు అదే గురువుని విమర్శిస్తున్నాయి, బుద్ధి లేదు మీకు అని చెప్పి తిట్టి పంపించేస్తాడు. ప్రతి 3 రోజులకు ఒకసారి గురువు వచ్చేది, రామదాస్ ఇది బాగాలేదు ఇంకో చోటు, ఆ కాని స్వామి చాలా సంతోషం, ఇట్లా అరుగులు తర్జన వర్జన చేస్తూ మార్పులు చేస్తూ చివరిసారిగా వచ్చి నవ్వుతాడు స్వామి, ఏమి స్వామి ఇంకొక చోటు చూపిస్తారంటే, లేదు రామదాస్ నాకు ఆనందం అయిపోయింది, అరుగు నేనంత బాగా నిర్మించలేదు స్వామి, వెనుకటి వాళ్ళు బాగా నిర్మించేది, లేదు నీ అరుగు నీ హృదయంలో నిర్మించుకున్న అరుగు అది శ్రేష్టమైనటువంటిది, ఈ బాహ్యమైనటువంటి అరుగు కాదు, ఆ హృదయంలో నీవు నిర్మించుకున్న అరుగు మీద ఈ గురువు వచ్చి కూర్చుంటున్నాడు, నెక్స్ట్ భావి పీఠాధిపతి నీవే అని నిర్ణయం చేసేస్తాడు, చూడండి ఎట్లా పరీక్ష చేస్తాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు గురువాక్యం మనోనిశ్చయం, ఉత్తమమైనటువంటి గురువుకు ఉత్తమమైనటువంటి శిష్యులు దొరికితే బ్రహ్మాండమైనటువంటి కార్యం చేయవచ్చు. అయితే బోధించే గురువు పనికి రానివాడు మరి అనుసరించవలసినటువంటి శిష్యుడు పనికిరాని వాడైతే నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ అయస్కాంతానికి ఇనుము ఇనుపరాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆకర్షణ అవుతుంది, దూరంగా ఉన్నప్పుడు అయ్యలేదు. రెండు బాగుండాల. ఆ ఇనుపు ముక్కలకి ఏమైనా మంటి చేత కప్పబెడితే ఎంత దగ్గరగా అయస్కాంతానికి ఉన్నప్పటికీ అది లాగదు. అది హృదయం పవిత్రంగా ఉండాలి శిష్యుల్లో భక్తుల్లో, అప్పుడే గురువు లాగుతాడు. అట్రాక్షన్ అది. రెండు సరిగ్గు లేకుంటే ఏమవుతుంది? ఇది ఒక్క మాట చెప్పి చాలు చేసేస్తాం. గురువు ఏం చేస్తాడంటే, హరతన్న భక్తరా తిరువంతె మాడువ అరిదు నోడువ సువర్ణద చిన్నదంతే అరిదు నోడువ కబ్బిన కోలదంతే బెదరదే బిచ్చదే ఇద్దడే కరదిడిదెత్తికొంబనమ్మ రామనాథ. హరతన్న భక్తరా తిరువంతె మాడువ, తిరుగుబోతులుగా చేస్తాడంట. ఎందుకు? పరీక్ష చేస్తాడు. అరదు నోడువ సువర్ణద చిన్నదంతే, బంగారాన్ని చూడాలంటే తిక్కి చూడాలంట, దాని తేజాబ్ తెలుస్తుందంట, ఊరికి చూస్తే తెలిసలేదు. అట్లే తిక్కి తిక్కి శిష్యుల్ని చూస్తాడంట, పరీక్ష చేస్తాడు. చెరుకును అట్లే తినేకి రాదు, రసం చేయాలంటే చెరుకును పిండల్లా అట్లే. గురువు కూడా శిష్యుల యొక్క ఘనతను చూడాలంటే వాళ్ళని పిండినట్లు పరీక్షలు పెడతాడంట. ఇప్పుడు ఈ కాలంలో కొంచెం పరీక్ష పెట్టుకుంటే తట్టుకోరు. ఏమది అంటే మూడు నెలలు స్వామి ముఖమే చూడరు. స్వామి అకస్మాత్తుగా తిట్టినాడు అంటే అయిపోయి మూడు నెలలు దగ్గరకు రారు. అయితే గురు మార్గంలో చెరుకును తిప్పినట్లు తిప్పి చూడాలంట, బంగారం తేజాబ్ చూసేటప్పుడు తిక్కుతాం కదా ఆ రీతిగా తిక్కి చూడాలంట. బెదరదే బెచ్చదే ఇద్దడే, నీవేమన్నా చేయి, ఎన్నన్నా పరీక్షలు పెట్టు, నీవే గతి, అన్యథా శరణం నాస్తి అనే ఒకే ఒక విశ్వాసంతో ఉన్నటువంటి వానికి ఏం చేస్తాడు? కరవిడిదెత్తి కొంబ, చేయూతనొచ్చి పైనకి తీసుకుంటాడంట. లోక పూజ్యునిగా తయారు చేస్తాడు వానికి. అంతవరకు పరీక్షలు పెడతాడు, శాశ్వతంగా వాని పేరు ప్రపంచంలో నిలిచేటట్లు ఆశీర్వాదం చేస్తాడంట. కాబట్టి గురువు ఉత్తముడైతే, ఉత్తమమైనటువంటి శిష్యులు దొరికితే అద్భుత కార్యాలు చేయవచ్చు. గుడ్డివానికి గుడ్డివాడు జత అయితే ఏమవుతుంది అంటే గుంతలు పడతారు ఇద్దరు. చెవిటివాని దగ్గర ఇంకో చెవిటివాడు ఉంటే ఏమవుతుంది? అధోగతి అవుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ఉపన్యాసం ముగిస్తాను. ఎందుకు ఉపమానాలు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది డిగ్రీలు లేని వాళ్ళు, చదువు రాకున్న వాళ్ళే ఉన్నారు. నేను నా భాషలో చెప్పుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారంటే పండుకుంటారని అర్థం. కాబట్టి ఉపమానాలు ఉదాహరణలతో చెప్పుకుంటూ పోతే ఏమైనా విషయాలు అర్థమవుతాయని. ఒక చెవిటివాడు గొర్రెలు మేపేదానికి తీసుకుపోయినాడు అడవిలో. చెవిటివాడు, శుద్ధ చెవిటివాడు, వానికి ఏమీ వినపడదు. వాడు మేపుకుంటూ వాడు చెట్టు కింద అట్లే పండుకునేసినాడు. ఆ గొర్రెలు అట్లే మేసుకుంటూ వెళ్ళిపోయినాయి. వాడు చాలాసేపు అయిన తర్వాత లేచి చూస్తాడు, గొర్రెలు ఎక్కడా లేవు. మొదటే చెవిటివాడు వానికి చాలా గాబరా అయిపోయింది. ఎక్కడ పోయింట అనుకుంటూ గాబరాపడి పోతున్నాడు. దారిలో ఒకడు వస్తున్నాడు, ఇంకొకడు. వానికి వీడు అడుగుతాడు, ఏమయ్యా నా గొర్రెలు ఏమైనా పోయింది చూస్తువా అని. వాడు చెవిటివాడే, నా గొర్రెలు ఏమైనా ఇట్లు పోయింది చూస్తువా అని అడుగుతాడు. వాడు అనుకుంటాడు ఈసారి విత్తనము ఇట్లిట్లు వేస్తేవా అని అడుగుతున్నాడు అని అంటాడు. వాడు వీడు అడిగింది నా గొర్రెలు పోయింది ఏమైనా చూస్తేవా అని వీడు అడిగితే వీడు ఇట్లా చూసి, ఆ విత్తనమా ఇట్లిట్లు వేస్తేలే, ఈసారి ఇట్లిట్లు వేస్తేలే, తూర్పు పడమరా ఇట్లిట్లు వేస్తే అని అంటాడు. ఆ గొర్రెలు ఇట్లు పోయినాయా, చాలా సంతోషం. చూడు ఎటువంటి సహాయం చేసినా నువ్వు, ఒకవేళ అదే దిక్కులో గొర్రెలు ఏమైనా దొరికితే నీకు ఒకటి బహుమానం ఇస్తాను, ఆ విత్తనమా ఇట్లా వేస్తేనేను అంటాడు. వాడు చెప్తున్నాను చూడి, నా దాంట్లో ఒక మందలో ఒక కుంటిది ఉంది, కాలు కొంచెం మెరిగిందిలే, అదే నీకు ఇస్తాను, నీవేం చింత చేయొద్దు, నాకు చాలా మంచి సహాయం చేసినావు, నేను వస్తాను అని పోతున్నాడు. ఆ అవును ఇట్లా వేస్తే పో అంటాడు. వాడు అదే మార్గం పట్టుకొని పోతాడు. గొర్రెలు ఆడే చిక్తాయి అవనికి, చాలా సంతోషం అయిపోయింది, ఎటువంటి సహాయం చేసి కదా ఈయన చెప్పి వాపసు తొలకొస్తాడు. తొలకొస్తే ఈయన దావులో చిక్తాడు పాపం. చిక్కి ఆ మందలో ఒక కుంటిది ఉంటుంది, దాన్ని తీసుకొని, ఆ చూడు నీకు చెప్తే కదా ఇది ఇస్తానని చెప్పి, చెప్పలేదా నీ చాలా సాయం చేసినావు చూడు కుంటిది చూడు తీసుకో అంటాడు. వీడు, నీ గొర్రె కాల నేనెప్పుడు ఇరుగుతున్నాయా, ఏమో చెప్తా కదా నా పైన ఏమేమి వేస్తున్నావు. చూడు నేను ఇస్తాననేది కుంటిది, మంచిది ఇమ్మంటే ఎట్లు ఇస్తానయ్యా, వాడు ఇట్టంటున్నాడు. వీడు చూస్తే నీ గొర్రె కాలు ఎప్పుడు ఇరిగి కొడుతున్నాయా, నా పైన వేస్తున్నావు కదా, నీ దగ్గర మాట్లాడిందే తప్పు వచ్చింది కదా, ఏం తల్లి మంచిది మనం అడగరాదు, సహాయం చేసినాడు చాలా సంతోషం అని చెప్పి ఇద్దరు పోట్లాడుతున్నారు. ఇది తీసుకొని ఆయన నేను చేయలేదని ఈయన దొబ్బుతున్నాడు. వద్దు కథ,
దోబులాడుకుంటూ చేసుకుంటూ ఊర్లో వచ్చిరి, ఆయన దగ్గర శ్యాన్బాబు దగ్గరకు వచ్చిరి, ఇంక కరణం దగ్గర రెడ్డి దగ్గర పంచాయతీ చేస్తామని తీసుకువచ్చే. రెడ్డి అరగు మీద కూర్చున్నాడు, వీళ్ళిద్దరు వచ్చిరి. చూడండి రెడ్డి గారు, మా సమస్య ఎట్లుంది, ఇది దావు చూపించేయన మాకు, కుంటిదిస్తాను అని నేను చెప్పినాను, వాగ్దానం చేస్తే కుంటిదిస్తే మంచిది అంటున్నాడు వీడు, మీరు బుద్ధి చెప్పండి అంటాడు. వీడు ఇట్లా చూసి, చూడండి దావులు పోతుంటే మాట్లాడా, నేను విత్తనం ఇట్లిట్లు వేస్తే అని చెప్తే వచ్చి కాలేరు కొట్టినామని చెప్పి నా పైన చెప్తున్నాడు. అంతా వినయన వినంటే వాడు చెవిటోడే ఊరికే చూస్తున్నాడు. ఇలా మీరు 100 మాటలు చెప్పండి, నేను మాత్రం నా పెండ్లామను మాత్రం వాపస్ పిలుచుకొని వచ్చేదే సాధ్యం కాదు. నేను ఈ ఊరికి రెడ్డి నాకు బుద్ధి చెప్పేకొస్తారా, మీరు పెండ్లామని పిలుచుకురమ్మంటారా, మీరు ఏమైనా చెప్పండి పెండ్లామని మాత్రం పిలుచుకురాము. వీడు గొర్రె గొర్రెది వీడు చెప్తున్నాడు, నేను ఎరగొట్టలేదు వాడు చెప్తున్నాడు, పెండ్లాం గురించి వాడు బతుకుంటున్నాడు. ఎవడు పరిష్కారం చేయాలి దీన్ని? ఎవడో బాగా వినేవాడు వచ్చా, పరిష్కారం చేసా, సైగలతో చెప్పా, అందరికీ షెడ్యూల్ చేసి పంపించా అనుకోండి. ఇట్లా గురువులో యోగ్యత లేకుంటే, శిష్యుల్లో యోగ్యత లేకుంటే ఈ చెవిటోళ్ళ కథ అవుతుంది. అట్లా కాకుండా సర్వకాల సర్వావస్థల యందు గురువుని ఆశ్రయించి, గురువు యొక్క ఉపదేశాన్ని అలకించి, ఆ విన్నటువంటి విషయాలను అట్లే విడిచిపెట్టుకోకుండా మన జీవితంలో దాన్ని అలవర్చేదానికి ప్రయత్నం చేస్తే మన జీవితం ధన్యమైపోతుంది, సార్థక్యం చెందేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఉత్తమమైనటువంటి మనస్తత్వాన్ని ఆ పరమాత్ముడు మీకందరికీ అందించాలని చెప్పి వేడుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా కూర్చొని విన్నందుకు హృత్పూర్వకంగా ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జై సద్గురు బంబం బాబా. నమో నమః.